అగస్త్య మహర్షి కాశీప్రియుడు, నిరంతరం కాశీని స్మరించడం, కాశీలో నివసించడం, కాశీలో ఉన్నటువంటి దేవతలందరికీ ప్రదక్షిణ చేయటం, అర్చన చేయటం తప్ప ఆయనకి వేరే పని లేదు. ఎవరికి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందో భగవంతుడు ముందు దానికి దూరం చేస్తాడు. దానికే భగవత్ పరీక్ష అని పేరు. ఒక్కొక్క వ్యక్తికి వాహనాల మీద బాగా పెచ్చ ఉంటే ఆ వాహనం వాడికి దూరం అయ్యేలా చేస్తాడు భగవంతుడు. ఒక్కొక్కళ్ళకి భార్య మీద వెర్రి ప్రేమ ఉంటే భార్య దూరం అయ్యేలా చేస్తాడు భగవంతుడు. వావో ఈ మొగుడు లేకపోతే ఒక క్షణం ఉండలేను అనుకున్న వాళ్ళకి కొంతకాలం ఆ భర్తని దూరం చేస్తాడు. ఇలా ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉంటే ఆ వస్తువుని దూరం చేసి ఇది లేకపోయినా వీడు ఉంటాడా లేదా అని పరీక్షిస్తాడు భగవంతుడు. కానీ అటువంటి పరీక్ష కాదు ఇక్కడ అగస్త్యుడు ఎదుర్కొన్నది. అగస్త్యుడికి లౌకిక వస్తువుల మీద వ్యామోహం లేదు. ఇక్కడే అగస్త్యుని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అగస్త్యుడికి తిండి మీద వ్యామోహం ఉందా? లేదు. పోనీ ఆయనకి ఏమైనా భార్య వ్యామోహం ఉందా? లేదు. భార్యకు కూడా ధర్మం ప్రకారం భర్తను ఎలా పూజించాలో అలా పూజిస్తుంది తప్ప వ్యక్తిగతమైన రాగం లేదు భర్త మీద. వాళ్ళకి గృహ వ్యామోహం లేదు, తోటల మీద వ్యామోహం లేదు. తోటలో వాళ్ళు వేసినవి బిల్వ వృక్షాలు. ఈ బిల్వపత్రాలు శివుడికి ఇవ్వడానికి తప్ప వాళ్ళు ఇంకో దానికి వాడరు పోనీ. అలాగే వాళ్ళు నిరంతరం మల్లె తోటలు పెంచారు. ఈ మల్లె మొక్కల నుంచి వచ్చేటటువంటి ఈ మల్లె తీగల నుంచి వచ్చే పువ్వుల్లో ఒక్క పువ్వు కూడా ఏనాడు అగస్త్యుని భార్య లోపాముద్ర ధరించలేదు. ఇవి కేవలం భగవంతుని హెచ్చరికే వాడారు వాళ్ళు. అంటే ఏ రకంగా చూసినా వాళ్ళకి వస్తు వ్యామోహం లేదు. దానికి వైరాగ్యము అని పేరు. రాగము అంటే వస్తు వ్యామోహం, వైరాగ్యం వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉండుట. మీలో ఎవరైనా మేము వైరాగ్యవంతులం అనుకుంటే ముందుగా మీ ఇంటి మీద మీకు వ్యామోహం ఉందో లేదో చూడండి. నేను రాగానే మీ ఇల్లు అడిగితే ఇచ్చేయగలిగితే రాసి ఇచ్చేస్తే మీరు వైరాగ్యవంతులు. ఈసారి ఎవరైనా నా దగ్గర వైరాగ్యం ఉందంటే వాడిని పరీక్షిస్తానమాట. అంతటి వైరాగ్యం మనలో లేదు. ఊరికే అంటాం వైరాగ్యం వస్తున్నట్లుగా ఉందండి అంటే పర్వాలేదు. వైరాగ్యం వస్తున్నట్లు అనిపిస్తుందట. ఎక్కడొస్తుందండి మనకి వైరాగ్యం? ఒట్టి కబుర్లు. వేళకి కాఫీ పడకపోతే ఏ వ్యక్తి అయినా ఇందులో ఒక క్షణం ఆగగలుగుతున్నామా? టిఫిన్ పడకపోతే ఆగగలుగుతున్నామా? ఏ సుఖాలలో అయినా ఇంత తేడా వస్తే తట్టుకోగలుగుతున్నామా? తట్టుకోలేము. ఇవన్నీ తట్టుకున్నాడు అగస్త్యుడు. కాబట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడు ఆయన. గృహ, దార, ధన, పుత్ర వ్యామోహం రవ్వంత లేనివాడు. ఏ స్థలం మీద ఆయనకి ప్రేమ లేదు. ఆయనకున్నది ఒక్కే ఒకటి. ఏమిటది? శివుడు అంటే ఇష్టం. శివుడు ఎక్కడ ఎక్కువగా ఉంటాడు? అవిముక్త క్షేత్రం వారణాసిలో. ఆ వారణాసిలో కూడా ఈయనకి ఎందుకు ప్రేమ అంటే వారణాసి క్షేత్రం ప్రపంచ ప్రళయం కాలంలో కూడా నాశనం కాని శివక్షేత్రం. ఈ ప్రపంచంలో రెండే రెండు కైవల్య క్షేత్రాలు ఉంటే అందులో ఒకటి కాశీ, మరొకటి బృందావనం. ఈ క్షేత్రముల మీద ప్రేమ లేకపోతే వాడు భక్తుడు కాదు, వాడు మూర్ఖుడు కింద లెక్క. అందుకే మూర్ఖుడు కూడా విడిచిపెట్టట కాశీని. ఆ మాట మళ్ళీ అగస్త్యుడు భీమేశ్వర పురాణంలో కూడా చెప్పాడు, కాశీఖండంలో కూడా చెప్పాడు. ఏమని? విస్మయము నాకు మదిలో ఉన్న విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశీకా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను వండు కడకు పోవదల్లపడు నీకెట్లు బుద్ధి పుట్టే అన్నాడు ఆయన. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి దక్షారామానికి రాగానే ఏమయ్యా నాకు ఒక ఆశ్చర్యం కలుగుతున్న విషయం ఒకటి తెలిసింది, నాకు నిజంగా విచిత్రం అనిపిస్తోంది నీ ప్రవర్తన. కాశీలో ఉండే పరమ మూర్ఖుడు కూడా, మూఢాత్ముడు అన్నాడు ఆయన, మూఢాత్ముడు కూడా ఇంకో చోటికి వెళ్ళట. అటువంటిది నువ్వు కాశీ విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నాకు చాలా చిత్రం అనిపిస్తోంది, ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నాడు. అంటే కాశీ మీద మాత్రమే వ్యామోహం ఉంటే వాడు వైరాగ్య సంపన్నుడు. అన్య వస్తువుల మీద వైరాగ్యం ఉంటే అది నిజమైన వైరాగ్యం. కాశీ మీద ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వైరాగ్యం అంటే రెండు అర్థాలు. అందుకని చెబుతున్నా, అన్య వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి, కాశీ మీద వైరాగ్యం ఉండాలి. ఇది పరస్పర విరుద్ధం కదా అని ఒక ఆయన అడిగాడు. వైరాగ్యం అంటే విశేషమైన రాగము. వి అనే అక్షరమునకు విశేషము, విశేషమైన రాగము దేని మీదైనా ఉంటే దాన్ని వైరాగ్యం అంటారు. కాశీ మీద విశేష ప్రేమ ఉంటే అది కాశీ మీద వైరాగ్యం. వి అనే అక్షరమునకు వికల్పేన రాగం అంటే రాగము లేకుండా ఉండుట. తక్కిన ఏ వస్తువు మీద ప్రేమ ఉండకూడదండి. ఈ కుర్చీల మీద కానీ, మిర్చి మీద కానీ, డబ్బు మీద కానీ, కొంప మీద కానీ, గోడు మీద కానీ ఏ వస్తువు మీద ప్రేమ లేకుండా ఉంటే అది వైరాగ్యం. ఒక్క కాశీ మీద మాత్రం వెర్రి ప్రేమ ఉంటే, కాశీ లేకపోతే నేను ఉండలేననేటటువంటి రాగం ఉంటే అది వైరాగ్యమే. కాశీ మీద అలా ఉండాలి. తక్కిన వస్తువుల మీద శరీరం బ్రతకడం కోసమే ఆహార వాంఛ ఉండాలి తప్ప రుచుల కోసం ఉండకూడదట. ఏనాడు పూర్వకాలంలో మహాత్ములు రుచుల కోసం తెల్లలేదు వాళ్ళు. శరీరం నిలబడాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మము నిలబెట్టాలంటే ఒళ్ళు ఉండాలి. మన శరీరం అంటూ ఉంటే కదా ధర్మాచరణ చేస్తాం. మీకు కాళ్ళు చేతులు పనిచేస్తే మీరు మంచి పని చేయగలుగుతారు. మీ శరీరంలో ఆరోగ్యం బాగుంటే ఇలాంటి ఉపన్యాసాలకి రాగలుగుతారు. మీ శరీరంలో ఆరోగ్యం బాగుంటే ఉపన్యాసం మధ్యలో హత్యని తొమ్మకుండా ఉంటారు. ఇలా ఎప్పుడు ఆరోగ్యం బాగుంటే మంచి పనులు చేయగలుగుతారు. మంచి పనులు చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని శరీరమును కాపాడుకొనుట కోసం ఆహార నియమాలు పెట్టారు. ఆ నియమం పాటిస్తూ ఉండేవారు తప్ప రుచుల కోసం తినేవారు కాదు. నేను వర్ణించాను కదా, నన్ను శుభ్రంగా పులిహార పొద్దున సాయంకాలం దాకా తినడం మొదలెడితే తర్వాత వచ్చేది ఆరోగ్యం కాదు, అనారోగ్యం వస్తుంది. ఏదైనా ఏ వస్తువైనా ఎన్ని పాళ్ళల్లో ఎంత తినాలో అంతే తినాలి. ఆహారము దగ్గర నియంత్రణ ఉండాలి, నిద్ర దగ్గర నియంత్రణ ఉండాలి, సుఖాల దగ్గర నియంత్రణ ఉండాలి. ఈ మొండితనం ఉంటే వాడు ఎక్కడైనా బతుకుతాడు. ఎటువంటి ఎండల్లో బతికామండి? ఒకప్పుడు ఫీనిక్స్ అని ఉంటుంది అమెరికాలో, అక్కడికి సరిగ్గా వేసవకాలంలో పెడతాం, మే నెలలో లేక ఏప్రిల్ నెలాఖరులోనో వెళ్ళేవాడిని. అదంతా ఎడారి. ఒక్కసారి ఆ అరిజోనా స్టేట్లో మధ్యాహ్నం పూట బయటకు వస్తే ఒక్క దెబ్బకు ఢామ్ అంటాడు వాడు. అమెరికాలో ఆ కాస్త ప్రాంతంలో ఉన్నంత వేడి ప్రపంచంలో ఉండదు. అటువంటి చోట కూడా మేము బయట తిరిగేవాళ్ళం, కాసేపు నడక వెళ్ళేవాళ్ళం. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడే చలి ప్రాంతం నుంచి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారండి అంటే మొండితనంతో తిరగడమేనండి, ఈ ఎండకి భయపడితే అది మనల్ని భయపడుతుంది. అలాగని మొండితనంతో ఎండలో తిరిగి చచ్చిపోమని కాదు, అవసరమైతే కాసేపు తిరగాలి, చలికి కాసేపు తిరగాలి. ఈ శీత వాత ఆతపాలని తట్టుకోవాలి. శీత ఆతప వాతాలని తట్టుకోలేకపోతే మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఇవన్నీ ఎరిగిన వాడు వైరాగ్య సంపన్నుడు. ఈసారి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది లేకపోతే ఈ క్షణం మనకి గడవదనే భావన మనస్సుకు వచ్చిందంటే ఇక మనకి వైరాగ్యం లేనట్టే. ఒక్క కాశీ మీద మాత్రం ఇది లేకపోతే నేను ఉండలేననే భావం కలిగితే కూడా మనం వైరాగ్య సంపన్నులమే. అగస్త్యునికి కాశీ తప్ప ఇంకేం కోరిక లేదు. ఇంక ఏ వస్తు వ్యామోహం లేదు. మొక్క మీద లేదు, అక్క మీద లేదు, కుక్క మీద లేదు, ఏ వస్తువు మీద లేదు. అందుకనే ఆయన కాశీ అంత కలదిరిగేట, కాశీ వదిలి వెళ్లే ముందు కాలరాజు దగ్గరికి వెళ్ళాడు, కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడు. కాలరాజ మహాబాహో భక్తానాం భయహారక కథం దూరయసే పుర్యాః కాశీపుర్యాస్త్వమీశ్వర. కాశీనగరానికి నువ్వు అధిష్టాన దేవతవి, ఈ కాశీకి క్షేత్ర పాలకుడివి నువ్వు. అటువంటి నువ్వు ఓ కాలభైరవ, ఈ భక్తుణ్ణి ఎందుకు దూరం చేస్తున్నావు? ఇక్కడికి అడుగుపెట్టే భక్తుల యొక్క భయం తొలగించే మహాత్ముడివి నువ్వు. అటువంటి నిన్ను నమ్ముకుని ఏళ్ల తరబడి ఇక్కడ మకాం పెట్టి నిరంతరం నీకు పూజ చేస్తున్నావు, అయినా నన్ను ఎందుకు కాశీ నుంచి బయటికి గెంటేస్తున్నావు? నాకు తెలుసు, నీ గురించి విన్నాను. త్వం కాశీవాసి విఘ్నానాన్ని నాశకో భక్తరక్షక. కాశీలో భక్తుల్ని రక్షించేవాడు కాలభైరవుడని, భక్తులు అక్కడ ఉండాలని వస్తే వాళ్ళ విఘ్నములు తొలగించేవాడు కాలభైరవుడని విన్నాను. నువ్వు నిజంగా భక్తులు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళందరి యొక్క విఘ్నములు తొలగించేవాడివైతే నాకెందుకు విఘ్నం కలగజేశావు? మీరు ఎప్పుడైనా కాశీ పెడితే తప్పక కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి, కాలభైరవ నీకు నమస్కారం, కాశీలో ఉన్నవాడిని ఉండనివ్వకుండా కొన్ని విఘ్న దేవతలు బయటికి గెంటుతాయట, అలా నన్ను బయటికి గెంటకుండా అనుగ్రహించు. నేను కాశీలో చివరి రోజుల్లో శరీరం విడిచిపెట్టడానికి వచ్చాను, నన్ను రక్షించు బాబోయేనాయన్ని శరణు కోరాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కాశీ విఘ్న త్వరగా కాశీ విఘ్నాలన్నీ కూడా నాశనం చేస్తాడు. కాశీవాసి విఘ్నానాం నాశక అని ఆయనకు బిరుదు అనమాట. కాశీలో నివసించేటటువంటి పౌరుల యొక్క విఘ్నములు తొలగించువాడు. ఇప్పుడు ఆ మాట నువ్వు నిలబెట్టుకోవట్లేదు, నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు, భక్తుల ఆర్తి తొలగిస్తావు అంటారే. ఇప్పుడు భక్తుల ఆర్తి తొలగించమే, నేను నీ భక్తుడి కాదా, ఇన్నాళ్ళు రోజు వచ్చి నిన్ను పూజించలేదా, ఏమి లోపం చేశానని, ఏం పాపం చేశానని నన్ను బయటికి గంటుతున్నావు. పరాపవాదో నోక్తోమే, ఇక్కడ ఇప్పుడు చెప్పే శ్లోకం కొంచెం శ్రద్ధగా వినండి. కాశీకి ఎవరు దూరం అవుతారు, కాశీ నుంచి భగవంతుడు సాధారణంగా ఎవరిని గెంటేస్తాడు అంటే, పరాపవాదం ఇతరుల మీద అభాండములు వేయు అని గెంటేస్తాడట. ఏముండో వాడు దుర్మార్గుడు అండోయ్, వాడు లంచగుండుండోయ్, వీడు పాపిస్తాడండోయ్, వీడు ఇలాంటి వాడు అండోయ్ అని ఎవరన్నా మీకు ఇతరుల గురించి చెడ్డ చెబితే ఆ చెడ్డ మీ చెవిలో వేసుకున్నారంటే ఇంక అక్కడ ఉండరు. కాశీలో ఉన్నంత వరకు ఇతరుల మీద అపవాదం వెయ్యకండి, హాయిగా వేళ కింద తినే శుభ్రంగా నమస్తివాయి అనుకోక మీకు ఎందుకు చెప్పండి అసలు. మీకంటే నేను మీ గురించి అంటలేస్తామా, అక్కడ ఉండి ఇలాంటి పనులు చేసేవాళ్ళ గురించి చెప్తాను, మళ్ళీ మీకెందుకంటే మా గురించి ఎందుకు చెప్పారండి అని మీరు అడగక్కర్లా. ఇక్కడ మీకు అనే శబ్దం కామన్గా ఇలాంటి పనులు చేసేవారి గురించి చెబుతున్నాం. కాశీలో ఉన్నంత వరకు ఏదో పొల్లం ఇలా చేసిందిట, ఎల్లం అలా చేసిందిట, ఆవిడ దుర్మార్గురాలిటండో, ఈవిడ మంచి ఆవిటండో, ఈవిడ అన్నం పెడుతుందిటండో, ఆవిడ నెత్తి మీదకి అన్నం పెడుతుందిటండో, ఈవిడేమో చిన్నంగా ఉంటుందిటండో, ఈవిడ సున్నం పెడుతుందిటండో అన్నామా, ఇక మన బుర్రకి అన్నం పడినట్టే. కాశీలో ఉన్నప్పుడు అనవసర ప్రసంగం చేయరాదు. పరాపవాద అత్యంత ప్రమాదకర అన్నారు. ఇతరుల మీద అభాండం వెయ్యకూడదు, వినకూడదు కూడా. మన చెవులతో వినరాదు, నోటితో అనరాదు. అన్నవాడి నాలుక చీలికలు చేస్తాడెముడు, వాడికి నోట్లో సీసం గీసం కరగదీసి పోస్తాడు, వింటే కూడా చెవిలో సీసం కరిగించి పోస్తాడు. అండం కంటే వినడం ప్రమాదం. ఏమండో వీడు ఇలాంటి వాడండి అని ఎవరైనా మీకు చెప్పారంటే అది వినకండి, అంతే పొరపాటు కూడా వినకండి. గుంటూరులో వింటే అంత పెద్ద ప్రమాదం కాదు, కాశీలో వింటే గుంటలు పడిపోతాయి. కాబట్టి ఇంట్లో విన్నదే ఇంట్లో చేసిన పాపము కంటే క్షేత్రములో చేసిన పాపం ఎక్కువ ప్రమాదకరం అన్నమాట. ఇంక రెండోది, నా పైశూన్యం పిసునత అంటే కొండెములు చెప్పుట. ఏమంటే రామకృష్ణ గారు మీరు ఈ మాట విన్నారా అండం ఆయన దగ్గరికి వెళ్ళి, హాయిగా ఆయన దారిని ఆయన ఏదో రాసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఏమిటండి అంటారు ఆయన పాపం. ఏముందండి గురువుగారిట పొద్దున్న లేవగానే చెంబుడు నెయ్యి తాగేసేట, పొద్దున్న లేవగానే చెంబుడు నెయ్యి తాగితే నేను బతుకుతానా, నా బతుకు అసలు నెయ్యి ఎక్కడ ఏడిసింది ఈ మధ్యకాలంలో, చక్కగా కష్టపడి ఇంట్లో ఉన్న ఆవు పాలు పితికి తోడుపెట్టి అందులోంచి వెన్న తీసి నెయ్యి కరగ తీసి ఇచ్చేవాళ్ళు కరువు అయిపోయారు. ఒకవేళ నిజంగా ఎవరన్నా పుణ్యాత్తులు చెంబుడు నెయ్యిస్తే మాత్రం పొద్దున్నే లేవగానే చెంబుడు నెయ్యి తాగితే ఆ తర్వాత చెంబుచ్చుకుని ఇంకో తోటకి ఎక్కడో పోవాలి, ఇలాంటివి లేనిపోని ఆయనకి చెబితే ఆయన ఒకవేళ వింటే ఆ చెప్పిన ఆయనకి విన్న ఆయనకి ఇద్దరికి ప్రమాదం. దీనికి పిసునత్వం కొండెములు చెప్పుట అనమాట. కొంతమంది లక్షణాలు అనమాట, సన్నగా ఉంటాడు కదండి ఆయన, డజన్ ఇడ్లీ తిన్నాడండి అని చెప్పింది ఒక ఆవిడ. రామచంద్ర ప్రభు నేను చచ్చేసేటి ఒక ఇడ్లీ కూడా తినలేను, ఏదో నిజంగా చూసినట్టుగా బయటికి వెళ్ళి గురువుగారండి ఇడ్లీ గురించి వర్ణిస్తున్నారంటే ఆయన రోజు డజన్ ఇడ్లీ తింటాడేమో, గురువుగారండి పులిహోర గురించి వర్ణించారంటే ఆయన రోజు ఒక కేజీ పులిహోర చేసుకుంటున్నాడేమో అన్నావా, గురువుగారు ఇలాగే ఉంటారు, ఆయనేం బరువు పెరగరు కానీ నీకు దరువు వేస్తాడు ఏముడు అన్నమాట. కాశీలో ఉండను వాడు, నా గురించి చెప్తే గొడవ లేదు, బయట వాడి గురించి చెప్తే మా గురించి ఎందుకు చెప్పే ఉంటారు కనుక ఎవరికి వాడే ఒక వేసుకోమన్నారు. మొత్తం మీద ఇతరుల మీద కొండెములు చెప్పరాదు. మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం ఏమిటంటే పిసునత అన్నమాట. పిసునత యద్యస్తికిం పాతకై లోభశ్చేదగుణే నకిం, పిసునత యద్యస్తికిం పాతకై, పిసిరుగొట్టుతనము కంటే గొప్ప దరిద్రపు లక్షణం లేదట. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప లక్షణం ఏంటి, పాపిష్టి లక్షణం అంటే లోభ. లోభం అంటే పిసినుగొట్టుదనం అనమాట. ఎంత డబ్బు సంపాదించనివ్వండి ఆ డబ్బు ఏం చేస్తారో తెలియదు, ఒక్క రూపాయి తీరు కొంతమంది అనమాట. నేను చూస్తూ ఉంటానుగా అప్పుడప్పుడు కొంతమందిని వెంటేసుకుని నేను తీర్థయాత్రకి పెడుతూ ఉంటానా, చచ్చినట్టు మొత్తం డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టవలసిందే, వాడి జేబులోంచి కాఫీకి తీయడు ఒక్క రూపాయి తీయడు, మంచినీళ్ళకి తీయడు, అన్నం తినడానికి తీయడు, ఇంకా గురువుగారికి అదొక అలవాటు అయిపోయింది అనుకోండి. ఇలాంటి పిసిరుగొట్టుతనంతో ఈ డబ్బంతా పోగు చేసి వారికి ఏం చేస్తారంటే వాడిని ఎత్తి మీద వేసి ఎవడో ఇడుచుకుపోతాడు. లోభమంత దరిద్రపు గుణం మరొకటి లేదు. అందుకని లోభ చేత్ అగుణేన కిం, దుర్గుణముతో పనేముంది పిసిరుగొట్టుతనం ఒకటి ఉంటే. పిసునత యద్యస్తికిం పాతకై, ఇతరుల మీద అభాండములు వేయటం, కొండములు చెప్పడం, నేరములు చెప్పడం అనే ఒక్క లక్షణం ఉంటే ఇంకంతకంటే వేరే పాపములు చెయ్యవలసిన అవసరం లేదు. మహాపాపములన్నీ అభాండాల్లో ఉన్నాయి. దానికి పిశునత్వం అని పేరన్నమాట. వీడి మీద వాడికి, వాడి మీద వీడికి ఇలా చెప్పడం. ఇది నా దగ్గర లేదు, ఈయన చెప్పుకుంటున్నాడు స్వయంగా అగస్త్యుడు. నేను పుట్టెరిగాక పరాపవాద న ఉక్తం, ఇతరుల మీద అభాండం వేయలేదు, నా పైశూన్యం కొండములు చెప్పలేదు, నచ్చ అమృతం అసత్యం ఆడలేదు, ఒక్కనాడు కూడా నేను అసత్యం పలకలేదు. కేన కర్మ విపాకేన కాశ్యాం దూరం కరోషిమాం, కాశ్యాదూరం కరోషిమాం అన్నాడే. మరి ఇంకేం అపరాధం చేశాను నన్ను కాశీకి దూరం చేస్తున్నావు? ఇలా కాలనాథుణ్ణి, కాలభైరవుణ్ణి భక్తితో ప్రార్థించాడు. అక్కడి నుంచి సాక్షి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. జగామ సాక్షి విఘ్నేశం సర్వ విఘ్న నివారణం. కాశీలో సాక్షి విఘ్నేశ్వరుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, చింతామణి గణపతి, ఇలా గణపతులు 12 రూపాల్లో ఉన్నారు ఒకప్పుడు ప్రాచీన కాలంలో. అందులో సాక్షి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. సకల విఘ్నములు తొలగిస్తావు నువ్వు, కాశీ రాగానే నా గోత్రం పేరు చెప్పుకుని నీకు నమస్కరించాను, నన్ను ఇక్కడ ఉండేలా చేయమన్నాను, ఇక్కడ నాకెందుకు విఘ్నం కలగజేసి కాశీ నుంచి బయటికి పంపేస్తున్నావని ఏడ్చాడు, అభ్యర్థించాడు. అప్పుడు చెప్పాట విఘ్నేశ్వరుడు, నాయన నీలో పెద్దగా లోపాలు ఏం లేవు, నువ్వు మహాత్ముడివి, కానీ ఒకే ఒక్క కారణం చేత నీవు ఈ కాశీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. అదేమిటి? అష్టమి నాడు కాశీలో ఉండి కాలభైరవుణ్ణి పూజించకపోతే, కాలభైరవుణ్ణి తలుచుకోకపోతే అది మహాపాపమట. అటువంటి వాడికి శాశ్వతంగా కాశీలో ఉండే యోగం ఉండదు. కాలభైరవుడికి చాలా ఇష్టమైన తిథి అష్టమి. ఇంకా అష్టమి నాడు కాశీలో కాలభైరవుడి గుడి దగ్గర ఉంటారండి జనం, ఆ పూట లోపలికి కాలు పెట్టలేము మనబోటి వాళ్ళం. బాగా రికమెండేషన్ ఉండాలి, లేదా దృఢమైన శరీరం ఉండి ఎన్ని గంటలైనా నిలబడి అవసరమైతే జనాన్ని ఒక్క తోసుకుని లోపలికి వెళ్ళగలగాలి. అలా లేకపోతే అంత తేలిగ్గా గుళ్ళోకి వెళ్ళలేము. అందువల్ల అందరం గుళ్ళోకి వెళ్ళలేము. అష్టమి నాడు జనం తెగ వచ్చి పడిపోతారు అక్కడ. అందులో ఆదివారం వచ్చిందంటే చెప్పక్కర్లేదండి బాబోయ్, ఆదివారం అష్టమి రెండూ కలిసి వచ్చాయా. ఇంకా కాలభైరవుడి ఆలయానికి చుట్టుపక్కల ఈ సందుల్లో క్యూ ఉంటుంది, ఆ క్యూ దాటుకుని మనం వెళ్ళలేము. కానీ అప్పుడు మనం ఏం చెయ్యాలి? మన ఇంట్లో మనం ఉండి మన గది దగ్గర మనం కూర్చుకొని అష్టమి నాడు కాలభైరవుడి యొక్క స్తోత్రం చెయ్యాలి. కాలభైరవుడి యొక్క స్తోత్రం కాశీఖండంలో అపూర్వ రీతిలో ఉన్నది. ఏదో ఒకటి కాలభైరవం భజే, భం 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 కాలభైరవాయ నమః, ఇలా కాలభైరవుడికి సంబంధించిన ఏదో ఒక మంత్రమో నామమో. ఈ మధ్యకాలంలో యక్షులు రచించినటువంటి అష్టకాలు కూడా సుప్రసిద్ధికి వెళ్ళాయి. కాశికా పురాధినాథ కాలభైరవం భజే అనో స్తోత్రం చెయ్యాలి. ఆ ఒక్కరోజు గనక కాలభైరవుడు దర్శనం చేసుకోకపోయినా, లేదా ఇంట్లో కూర్చునైనా కాలభైరవ భజన చేయకపోయినా, కాలభైరవుణ్ణి మనసా వాచా కర్మణ స్మరించకపోయినా కాలభైరవుడికి ఆగ్రహం కలుగుతుంది. శివుడికి ఒక నియమం ఉందట, కాశీలో ఉంటూ నా దర్శనానికి రాకపోయినా నేనేమనుకోను, ఎందుకంటే రోజు దర్శనానికి రావాలంటే కష్టం కనుక. శాశ్వతంగా కాశీలో ఉండి అక్కడే శరీరం విడిచిపెట్టాలనుకున్నాడండి ఒక ఆయన, పాపం ముసలాడయ్యాడు, కదలలేడు, కాబట్టి రోజు విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళలేడు, వెళ్ళినా గంటల తరబడి క్యూలో ఉండలేడు. అందులో సోమవారం వచ్చిందంటే సెలవులు వచ్చాయంటే జనం విపరీతంగా వచ్చి పడిపోతున్నారు కదా ఇప్పుడు. అటువంటిప్పుడు ఇంట్లో కూర్చుని నన్ను తలుచుకుంటే చాలు, కాశీలో నీవు ఏ రూములో ఉంటున్నావో ఆ గదిలో ఒక లింగం పెట్టుకుని ఆ లింగమే విశ్వేశ్వరుడు అనుకుని ఆ లింగమును పూజించినంత మాత్రం చేతనే కాశికా విశ్వేశ్వర పూజా ఫలితం వస్తుంది. అలాగే ఇంట్లోనే కూర్చో నీ గదిలోనే, కానీ కాలభైరవుణ్ణి భజించు. నన్ను ఒకవేళ నీవు పూజించకపోయినా పర్వాలేదు, నా లింగమును అర్చించకపోయినా పర్వాలా, ఎక్కడుంటే అక్కడ నువ్వు మాత్రం కాలభైరవుణ్ణి ప్రతిరోజు ఒకసారి తలుచుకో. అందున ముఖ్యంగా అష్టమి వచ్చిందంటే అష్టకష్టాల పాలు చేసేటటువంటి కాలభైరవుణ్ణి అత్యంత భక్తితో ప్రీతితో శ్రద్ధతో భజించకపోతే నువ్వు కాశీలో ఉండవని చెప్పాడు ఆయన. కాబట్టి కాశీలో ఉన్నప్పుడు మనం ఇంక ఎవరిని పూజించినా పూజించకపోయినా లేవగానే విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి కాలభైరవ భజన మాత్రం చెయ్యాలి, చేయకపోతే శాశ్వతంగా కాశీలో ఉండనివ్వడు. ఈయన అప్పుడప్పుడు అష్టమి నాడు ఈ శివ పూజలో పడిపోయి కాలభైరవుడి నామం స్మరించడం మానేశాడు. ఆ చిన్న దోషం ఇప్పుడు ఆయన్ని కాశీ నుంచి బయటికి పంపింది. అయినా పర్వాలేదన్నాడు విఘ్నేశ్వరుడు. ఎందుకయ్యా నీకు ఇంత బాధ, కాశీ వదిలిపెట్టి పోతున్నావని. కాశీ ఎక్కడుందో తెలుసా నీకు? సుస్పష్టంగా చెప్పాడు ఆయన, శిరశంభునందలి శ్రీశైల శిఖరంబు మల్లికార్జున దేవు మణికి పట్టి. జ్ఞానం కలిగిన వాడి శరీరంలోనే క్షేత్రాలు ఉన్నాయి. శివుడు జ్ఞానము ద్వారా నీకు ముక్తి ఇవ్వాలనుకుంటున్నాడు. నీ శరీరంలోనే అనేక జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. అందులో నీ శిరస్సు, ఈ శిరస్సు పైభాగం శ్రీశైల మల్లికార్జునుడి యొక్క నివాస స్థానం. రోజు గురు ధ్యానం చేయాలి. పొద్దుట లేవగానే ఏం చేస్తారు, స్నానం చేయండి. ఈ చెయ్యి, కుడి చెయ్యి ఒక్క క్షణకాలం శిరస్సును పెట్టండి. ఒత్తప్పుడు నెత్తిమే చేయి పెట్టుకోకూడదు. ఒక్క ఉదయం పూట మాత్రం శిరస్సు మీద నెత్తిమే చేయి పెట్టుకునేలాగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణురు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఒక్కసారి శిరస్సు మీద చేయి పెట్టి తీసేస్తే ఆ రోజంతా ఈ శిరస్సు మీద శ్రీశైల మల్లికార్జునుడు కొలువై ఉంటాడు. గురువు యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటి గురువుకి నమస్కరించక దగ్గరికి రాక వెళ్ళిపోతే ఆ మూర్ఖుణ్ణి ఆ భ్రష్టుణ్ణి ప్రపంచమంతా తల్లకిందులైనా బాగు చేయలేదట. అందుకే గురువుని మించిన దైవం మరొకడు లేడు. శివే రుష్టౌ గురుస్త్రాత. దేవీ భాగవతంలో సుస్పష్టంగా 3-4 స్కంధాల్లో చెప్పారు. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు రుష్టే, గురువుగారికే గనక కోపం వస్తే శివో నచా, శివుడు పొరపాటును కూడా రక్షించడు. అందుకనే అగస్త్యునికి మహాత్ముడు విఘ్నేశ్వరుడు ఒక సూచన చేశాడు. అది మన అందరికీ పనికొస్తుంది. రోజు ప్రొద్దుటే లేచి గురువుని ధ్యానం చేసి శిరస్సు మీద చెయ్యి పెట్టుకో. శ్రీశైల మల్లికార్జునుడు శిరస్సు మీద ఉంటాడు. ఇంకా నీ ముక్కులు ఉన్నాయి. ముక్కుల్లో ఎడమ ముక్కు వరణ, కుడి ముక్కు అసి. వరణ అసి అనే రెండు ముక్కుల యొక్క స్థానం కలయిక భ్రూమధ్యం, కనుబొమ్మలు కలిసే చోట. ముక్కుల యొక్క గాలి ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ రెండు ముక్కుల యొక్క కలయిక యొక్క రంధ్రం లోపల సరిగ్గా భ్రూమధ్యమునకు కింది భాగంలో ఉంటుంది. కాబట్టి మన ముక్కులు ఒకవైపు వరణ, మరొక పక్కన అసి. వరణ అసి కలిస్తే వరణాసి వారణాసి వారాణాసి అవుతాయి. వారణాసి అంటే రెండు నదుల యొక్క కలయిక. కాశీలో పరమ పవిత్రమైన గంగానది ప్రవహిస్తోంది. ఈ గంగానదికి ఒక పక్కన అసి అనే నది ఉపనది కలుస్తోంది, మరో పక్కన వరణ కలుస్తోంది. ఇటు నుంచి అసి, ఇటు నుంచి వరణ, ఈ రెండు గంగలో కలుస్తున్నాయి. ఇటు రెండు నదులు గంగలో కలుస్తున్న సంగమ ప్రాంతం మధ్యలో ఉంది గనక ఆ ఊరికి వారణాసి అని పేరు వచ్చింది. ఆ వారణాసి మన శరీరంలో ఉన్నది. ఒక ముక్కు వరణ, ఒకటి అసి, ఈ రెండూ కలుస్తున్న స్థానం ఎడా పింగళా నాడుల యొక్క శుద్ధి అయ్యేటటువంటి పవిత్ర స్థానం వారణాసి. అందుకే భ్రూమధ్య స్థానమే నీ శరీరములో వారణాసి పట్టణం. కాబట్టి రోజు ఉదయం పూట ఈ శిరస్సు మీద చెయ్యి పెట్టిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఏం చేస్తావు, మధ్యవేలు తీసుకో, దాన్ని కుంకుమలో రంగరించు, కొంచెం కుంకుమ అద్దుకో, అద్దుకుని కనుబొమ్మల మధ్యలో ఇలా పెట్టుకుని వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రమతర్క్యం త్రైపురం మహహ అని భక్తితో నీ గురువుని తలుచుకో. ఆ తర్వాత ఈ కనుబొమ్మల మధ్యలో వేలు పెట్టుకో. అప్పుడు వారణాసి క్షేత్రం నీ భ్రూమధ్యంలోకి వచ్చి పడిపోతుంది. శివుడు వారణాసి అనే పేరుతో ఉన్న దివ్యక్షేత్రాన్ని ఈ కనుబొమ్మల మధ్యలో పెడతాడు. వారణాసి క్షేత్రం వచ్చిందంటే ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరతారు. వారణాసి క్షేత్రంలో ముఖ్యులు ఎవరు అంటే ముందు గంగానది. ఆ గంగ యొక్క ఉపనదులు ఏమేమిటి, వరణ అసి, ఆ రెండు గంగ దగ్గర కలుస్తున్నాయి. ఇటు వరణ అసి గంగ ఈ ముక్కులోనే చేరాయి. దాంతోపాటు ఎవరెవరు చేరుతున్నారు, సాక్షి విఘ్నేశ్వరుడు డుంటి విఘ్నేశ్వరుడు అదిగా విఘ్నేశ్వర దేవతలు చేరుతున్నారు. కాశీక్షేత్ర పోషకుడు విష్ణువు చేరతాడు. కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడు చేరుతాడు. కాశీక్షేత్రంలో నిరంతరం ఉండి మధ్యాహ్నం పూట వచ్చిన వాళ్ళకి ఎంత అన్నం పెట్టేటటువంటి కుటుంబిని అన్నపూర్ణ విశాలాక్షి ఈ రెండు పేర్లతో అమ్మవారు ఉంటుంది. అమ్మవారే నిజానికి ఒకే అమ్మవారు, పార్వతీదేవియే. ఆ పార్వతీదేవి మధ్యాహ్నం పూట అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణానామంతో కొలువయ్యి ఉంటుంది. అప్పుడు ఒక ఇంట్లో ఉంటుంది. తర్వాత రాత్రిపూట ఏం చేస్తుంది, పడుకోవడానికి విశాలాక్షి అనే పేరుతో మరో ఇంట్లోకి ఎడుతుంది. అన్నం పెట్టే ఇల్లు వేరు, నిద్రించే ఇల్లు వేరు. నిద్రించే ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ ఏమేమి ఉన్నాయో చూసుకుని పడుకుంటుందిట. అందుకే ఆవిడకి గేస్తురాలు గృహస్థురాలు అని పేరు విశాలాక్షికి. అన్నపూర్ణ ఎటువంటిది, అన్నానికి సంబంధించిన, పోషణకి సంబంధించిన విషయాలు చూస్తుంది. ఎవరైనా మధ్యాహ్నం పూట ఆకలితో కాశీ చేరారంటే వాళ్ళందరినీ పట్టించుకుని వేళకెంత అన్నం పెట్టే తల్లి ఆవిడ, నీళ్ల మజ్జిగతో అన్నం పెట్టినావిడ, అది అమృతంలో రుచిగా ఉంటుంది కాశీలో. మీరు ఎక్కడ చూడండి, ఒక్కో చోట సత్రాల్లో మన కోసం పెరుగు గడ్డ పెరుగు వేయరు కదా పాపం, పొద్దున నుంచి సాయంకాలం దాకా వచ్చే జనాలందరినీ, పాపం వచ్చారటండి, అందులో గుంటూరు నుంచి వచ్చారా, రండి, మీరు బ్రాడీపేట నుంచి వచ్చారు కనుక మీ బాడీకి మసాజ్ కోసం అవునయ్యి ఇస్తామని అనడానికి కుదరదు అక్కడ, అంతమంది జనం వచ్చి పడుతూ ఉంటారు కనుక. కాబట్టి అన్నంలో ఒక్కోసారి మజ్జిగ నీళ్లు పోయొచ్చు, నిజంగా మజ్జిగ నీళ్ళే, కానీ అన్నంలో ఆ మజ్జిగ నీళ్లు కలుపుకు తింటే ఏం రుచిగా ఉంటుందండి, మళ్ళీ మీ ఇంట్లో తినండి, విసుగొస్తుంది మనకి. మన ఇంట్లో అదే అన్నం అదే మజ్జిగ ఆ కొరివికారం తింటే పిచ్చెక్కినట్టు ఉంటుంది, కానీ ఆ ప్రాంతంలో అన్నం తింటే అమృతంలో అనిపిస్తుంది అన్నమాట. కారణం, అమ్మవారు పెట్టే ఆహారం ఆవిడ చేయి వల్ల, ఆవిడ చూపు వల్ల, ఆవిడ స్పర్శ వల్ల అమృతం అయిపోతుంది. ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలం అరయ్యకుండదు కదా అన్నపూర్ణ అన్నాడు. అందుకే మహాత్ముడు అగస్త్యుడు వ్యాసునితో ఆకలితో ఉన్న సమయంలో మధ్యాహ్న సమయంలో కాశీ విడితే ఇంత అమృత పాయసం పెడుతుందమ్మ, ఆ అన్నపూర్ణ నిన్ను చూసిందా లేదా, పట్టించుకుందా లేదా అంటాడు ఆయన. అమృత పాయసమే పెడుతుంది ఆ తల్లి, మన ఆయాసం తొలగిస్తుంది. కాబట్టి అన్నపూర్ణాదేవి మధ్యాహ్నం పూట అన్నం పెట్టి రక్షిస్తుంది. తర్వాత విశాలాక్షి రూపంలో ఉండి మనం ఎక్కడున్నాం ఏమిటి, మన మకాం ఏమిటి, మనకి వేళకు అన్నీ అందుతున్నాయా లేదా అని పరిశీలిస్తూ ఉంటుంది. కాశీలో ఏ కష్టం రాకుండా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటనమాట, విఘ్నేశ్వరుళ్ళు, ఆపై కాలభైరవుడు, మహాత్ముడు విష్ణువు, అమ్మవార్లు, వీళ్ళందరూ కాశీ ఎక్కడుంటే అక్కడుంటారు. వీళ్ళందరూ ఉన్న ఉపయోగం ఏమిటి అంటే వీళ్ళతో పాటుగా ఇంకా కొన్ని ఉంటేనే కాశీ కాశీ అవుతుంది. ఎవరెవరు వాళ్ళు అక్కడ పరమ పూజ్యులు, దండపాణి, గుహేశుడు, యక్షుడు, వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరితో పాటుగా జ్ఞానవాపి అనే పేరుతో అక్కడ ఒక నుయ్యి ఉన్నది. ఒకప్పుడు శివుడు నృత్యం చేశాడు అక్కడ, తాండవ నృత్యం ఆడాడు. తాండవ నృత్యం పూర్తయ్యాక ఆయనకు కూడా దాహం వేసిందిట. శివుడికి దాహం ఉంటుందా, దాహం తెచ్చుకున్నాడు. ఏమీ మంచినీళ్ళంటే ఎవరూ మంచినీళ్ళు ఇవ్వలేదట. నా ఉపన్యాసంలో నాకు సీసా పెట్టినట్టుగా శివుడికి డ్యాన్స్ అయ్యాక పాపం మంచినీళ్ళు ఒక్కడు పెట్టలేదు. దాంతో శివుడు సోలం పెట్టి ఒక్క పోటు కొడిచాడు తన ఆలయ ప్రాంగణంలో. ఆ సోలం పాతాళానికి దిగిపోయింది, పాతాళ జలం రివ్వున పైకి తమ్మింది. అలా పైకి తన్నిన ఆ పాతాళ జలానికి బ్రహ్మగారు వరలు పెట్టి బావిగా ఏర్పాటు సంరక్షణ చేశాడు. ఆనాడు శివుడు నృత్యానంతరం సోలముతో నేల మీద పొడిచి పైకి తీసుకొచ్చిన నీరుందే, అది ఏమని పిలువబడుతుంది, జ్ఞానవాపి. శివుడి చేతిలో సోలం జ్ఞానస్వరూపం, ఆ జ్ఞానముతో నీళ్లు పైకి తెప్పించాడు. వాపి అంటే నుయ్యి, జ్ఞానవాపి జ్ఞానమిచ్చే నీళ్లు కలిగిన నుయ్యి. ఆ జ్ఞానవాపి అక్కడున్నది, అది కూడా కాశీతో పాటు మన ముక్కులోకి చేరుతోంది. కాశీ చేరిందంటే ఎంతమంది వచ్చాక రావలసిన వాళ్ళు ఎవరు, అక్కడ మహానుభావులు నవగ్రహాలు ఉన్నారు, ఆదిత్యుడు, సోముడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు అని పిలువబడే నవగ్రహ దేవతలు. ఇది కాక 27 నక్షత్రాలు కూడా కాశీలో నిరంతరం తపస్సు చేసి ఆ తప ప్రభావంతో నక్షత్రాలయ్యి చంద్రుడిని పెళ్లి చేసుకున్నాయి. అటువంటి నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మకాపుబ్బ, ఉత్తర, హస్తాచిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వ, షాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తర భద్ర, రేవతి అని పిలువబడే నక్షత్రాలు ఇవి కాశీలో నిరంతరం ఉంటాయి. అవి కూడా ఈ వారణాసి క్షేత్రంతో పాటు మన భూమధ్యంలోకి చేరుతాయి. ఎంతమంది చేరాక చేరవలసిన వాడు ఒకడు, విశ్వభర్త విశ్వనాథుడు. కాశీ అంటేనే విశ్వనాథుని యొక్క నివాస స్థానం. అటువంటి విశ్వనాథుడు కూడా వీళ్ళందరితో కలిసి కాశీని విడిచిపెట్టడు గనక ఆయన చేరతాడు. కాబట్టి రోజు ఏం చేయాలన్నమాట, శీర్షం మీద ఉన్న చెయ్యి ముక్కు మధ్యలోకి తీసుకొచ్చి ఈ రెండింటి యొక్క భూ మధ్యలో మధ్యవేలుతో కుంకుమ అద్దుకుని గురువు యొక్క పాదములను ధ్యానం చేస్తే కాశీక్షేత్రం భూ మధ్యంలోకి చేరుతుంది. ఆ తర్వాత శివుడికి మరొక ఇష్టమైనటువంటి అత్యద్భుతమైన లింగం మరొకటి ఉన్నది. అదేమిటది, అది కంఠస్థానంలో ఉన్నటువంటి గొప్ప లింగం. అదే పరమ పూజ్యుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కంఠస్థానంలో ఉంటాడు. రోజు పొద్దుటే స్నానం చేశాక శిరస్సు మీద చెయ్యి పెడితే శ్రీశైలం మల్లికార్జునుడు చేరుతాడు, భూమధ్యంలో విశ్వేశ్వరుడు చేరాడు కాశీతో పాటు. ఇక్కడ శ్రీశైలం ఉంది, ఇక్కడ కాశీ ఉంది, ఇప్పుడు కంఠస్థానంలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు చేరాడు. ఇంకిక్కడి నుంచి వరుసగా మిగతా లింగాలన్నీ వచ్చాయట. సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకార అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చడాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావలే వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశించ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని. ఈ పన్నెండు లింగాలు, ఈ మొదట చెప్పిన మూడు లింగాలు అయిపోయాక మిగతా లింగములన్నీ కంఠం నుంచి కింద భాగంలో మన శరీరంలో విభూతి పూసుకుని గురు ధ్యానం చేస్తే వచ్చి పడిపోతాయి. ఈ లింగములు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చోటకి పెడుతూ ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. మొత్తం పన్నెండు లింగాలు శరీరంలో ఉండాలంటే ఇందాకనే చెప్పినట్టుగా గురు ధ్యానం చేస్తూ శిరస్సు మీద, భూమధ్యం మీద, కంఠం మీద చేతులు పెట్టుకుంటే మూడు లింగాలు వచ్చాయి. మిగతా చోట ఒంటికి విభూతి పూసుకుంటే తక్కిన లింగములు చేరతాయి. విభూతి పూసుకునేటప్పుడు కూడా ముందు గురువుని ధ్యానం చేయాలి. గురు ధ్యానం చేయకుండా విభూతి పూసుకోకూడదు. ధ్యానం అయిపోయాక అప్పుడేం చేయాలి? ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని కానీ, లేదా అగ్ని రితి భస్మ అనే మంత్రంతో కానీ, ఏమీ చేతకపోతే శివశివ శివశివ అనుకుంటూ భస్మం పూసుకున్న ఈ భస్మము ద్వారా తక్కిన తొమ్మిది జ్యోతిర్లింగాలు శరీరంలో చేరుతాయి. అప్పుడు ఆ వ్యక్తి శరీరం నడుస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగ నిలయం అయిపోయింది. ఇంకెందుకు నీకు బెంగ అన్నాడు ఆయన. ఎక్కడ కడతావు నువ్వు? శివుణ్ణి ఎక్కడ వదిలిపెట్టాడు? శ్రీ నీ దృష్టిలో కాశీ అంటే ఈ ఒక్క ముక్కే, కానీ ఆ కాశీ నీ శరీరంలో ఉందని గ్రహించు. ఎంత బాగా చెబుతాడండి, ఇదే ఘట్టం మళ్ళీ కాశీఖండంలో. మీరు ఎప్పుడైనా పూర్తిగా కాశీఖండం అంటే తెలుస్తుంది. లోపాముద్రకి శ్రీశైలంలో అగస్త్యుడు శివుడు చెప్పిన ఈ విషయం చెప్పాడు, విఘ్నేశ్వరుడు చెప్పిన ఈ విషయం చెప్పాడు. కాబట్టి మన శరీరం ఎప్పుడూ కూడా భగవన్ నిలయం. దేహో దేవాలయ ప్రోక్త. మన శరీరమే ఒక దేవాలయం. సక్రమంగా నడిపితే ఇది నడపడం ఒక్క మీ గురువు చేతిలోనే ఉంటుంది. ఆ గురువు మిమ్మల్ని పరీక్షించడానికి ఎన్నో రకాలుగా మీ చేత రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయిస్తాడు. అక్కడ నెగ్గాలి. సాధారణంగా అలాంటి శిష్యులు దొరకరు అనుకోండి, అదృష్టవశాత్తు ఎవడన్నా దొరికాడు అనుకుంటే దొరికినట్టు దొరికి దారిపోతారు వాళ్ళ కర్మయోగం వల్ల. పద్మపాదుని వంటి శిష్యుడు శంకరుడికి దొరికాడు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో శంకరాచార్యుల వారికి పద్మపాదుడు ఒక్కడే దొరికాడు. తక్కిన వాళ్ళు ఎవరో శిష్యులు అనుకుంటున్నాం, కానీ ఈ మంత్రోపదేశం పొంది మంత్రాలు జపం చేసేవాళ్ళంతా శిష్యులు కాదు. ఊరికే కొంతవరకే భక్తులు, వాడు భక్తులని పిలువబడతారు. దేశికునికి శిష్యుడంటే శంకరుడు, పద్మపాదుడు, భగవద్ రామానుజుడు, ధనుర్దాసు, ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరికారంటే మాత్రం ఆ గురువు అదృష్టవంతుడు. సాందీపని అనే గురువు గారికి కృష్ణుడు దొరికాడు, కాబట్టే సాందీపని యొక్క పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఎప్పుడైనా జీవితంలో అటువంటి వాడు ఒక్కళ్ళు, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అటువంటి గురువుకి సరైన శిష్యులు దొరికితే ఇంకా శిష్యుల ద్వారా ప్రపంచమంతా ఏలవచ్చు అన్నమాట గురువు. కానీ చెప్పాను కదా, అరుదుగా ఉంటుంది ఈ ప్రపంచంలో అటువంటి శిష్యులు, ఉపాసకులు కాలేరు. అది కర్మయోగం. అది ఎందుకంటే మోక్షం అంత తేలిక కాదు కదా, ఈ జన్మలో కాదు, కొన్ని వేల జన్మలకి మోక్షం రాదు. మోక్షం ఎంత కష్టమో మనకు ఒక గొప్ప కథ ద్వారా తెలుస్తోంది. అందులో ఒక కథ ఉంది. పూర్వం ధ్రువుడు తండ్రి మీద అలిగి సవతి తల్లి మాటలకి బాధపడి తపస్సు కోసం మధురాపురం వెళ్ళాడు. దాన్ని ఆ రోజుల్లో మధువనము అనేవారు. మధువనంలో తపస్సు చేయడానికి ఆయన బయలుదేరాడు. దారిలో ఓ చోట ఓ చెట్టు ఉంది, అదో పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుని ఓ ముసలాయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ముసలాయన గడ్డం బాగా పెరిగిపోయింది, జుట్టంత ముగ్గుబొట్టయిపోయింది, ఇంకా ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నంత పండు ముసలి. ఆయన ధ్రువుణ్ణి చూశాడు. నాయన ధ్రువ, నిన్ను చూడగానే నాకు ఒక విషయం మాత్రం అర్థమయ్యింది. ఏమిటది? నీకు పట్టుదల ఎక్కువ, నువ్వు గట్టి దృఢమైన పట్టుదలతో విష్ణువు కోసం తపస్సు చేస్తావు, విష్ణువు నీకు ప్రత్యక్షమై తీరుతాడు. నేను ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్నాను, ఇప్పటికి 80,000 సంవత్సరములుగా ఈ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నా, నాకు విష్ణువు కాదు, విష్ణువు అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కూడా కనపడలేదు, కానీ నీకు కనపడతాడని నాకు తెలుస్తోంది. దయతో విష్ణువు నీకు ప్రత్యక్షమైతే నా గురించి ఒక్క మాట అడుగు అంటే ఏమిటండి అని అడిగాడు ధ్రువుడు. నేను 80,000 సంవత్సరములుగా ఈ మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాను, అయినా నాకు హరిదర్శనం కాలేదు. ఎప్పటికైనా హరిదర్శనం అవుతుందా? పోని హరిదర్శనం అయినా అవ్వకపోయినా నాకు మోక్షం ఉందా లేదా, నాకు వైకుంఠప్రాప్తి ఉందా లేదా, ఈ విషయం విష్ణువుని అడుగు, ఆయన ఏం చెబితే అది నాకు నిశ్చింతగా చెప్పి అన్నట్ట. అలాగేనండి అన్నాడు ధ్రువుడు. ఆ తర్వాత ఆయనకి చాలా తొందరగానే విష్ణు దర్శనం అయింది. చిన్నపిల్లాడిగా ఉండగానే ఆయనకి విష్ణు దర్శనం అయిపోయింది. హరి కనబడగానే ఈయన నాకు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా నా సంగతి పక్కన పెట్టు, నేను వచ్చేటప్పుడు దారిలో పాపం ముసలాయన తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు, తనకి ఎప్పటికైనా ముక్తి ఉందా లేదా తెలుసుకోమని నిన్ను అడగమని నన్ను అడిగాడు, నేను నిన్ను అడుగుతున్నాను. పాపం ఆ ముసలాయనకి, ఆ గడ్డాలు మీసాలు నిలిచిపోయిన పెద్ద ఆయనకి, 80,000 సంవత్సరములుగా కఠోర తపస్సు చేస్తున్న ఆయనకి ఎప్పటికైనా మోక్షం ఉందా అని అడిగాడు. చాలా కష్టం నాయన అన్నాడు విష్ణువు. చెప్పండి తప్పదు కదా, ఆ కష్టం ఏమిటో నాకు చెబితే ఆ కష్టమే ఆయనకి చెబుతాను, ఇష్టం ఉన్నా లేకపోయినా నష్టం ఉన్నా లేకపోయినా చెబుతానన్నట్ట. అయితే చెబుతున్నా విను, ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ మర్రి చెట్టుకు ఆకులు ఉన్నాయి. ఆ ఆకులన్నీ శిశిర ఋతువులో అంటే మాఘ ఫాల్గుణ మాసాల్లో రాలిపోతాయి. ఆ రాలిపోయిన ఆకులన్నీ లెక్కెట్టమని, ఆ తర్వాత వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో చెట్టుకు మళ్ళీ చిగుళ్ళు వస్తాయి ఆకులు. ఈ కొత్తగా వచ్చిన ఆకులు లెక్కెట్టమను, రాలిపోయిన ఆకులు కొత్తగా వచ్చిన ఆకులు లెక్కెట్టమను. అవి ఎన్నున్నాయో అన్ని జన్మల తర్వాత ఆయనకు మోక్షం అన్నట్ట. అసలు ఒకసారి ఆలోచించండి, మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి, ఆ రాలిపోయిన ఆకులు లెక్కెట్టాలట. లక్షల కొలది ఆకులు ఉండొచ్చు, మళ్ళీ 100,000 ఆకులు రావచ్చు. అవునా, కనీసం 2 లక్షల ఆకులు అనుకుంటే 2 లక్షల జన్మల తర్వాత మోక్షం అంట. ఇది విష్ణువు చెబుతున్నాడు. ఒక్క దెబ్బకి పాపం ధ్రువుడు హతాశుడైపోయాడు. ఆ తర్వాత విష్ణువు నీకు ఎన్నో వరాలు ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఏకంగా ధ్రువ నక్షత్రం అవుతావు, మండలంలో చేరతావు, తర్వాత నా దగ్గరకు వస్తావు అన్నాడు. ఇవేమీ సంతోషం కలిగించట్లేదు ఆయనకి. ఎందుకంటే అవతల పాపం ముసలాయన దగ్గరికి వెళ్ళి ఈ వార్తలా చెప్పాలరా బాబు అని ఆయన మనస్సులో చాలా బాధపడిపోయాడు. సరే తప్పదు కదా, అన్ని వరాలు పొందిన తర్వాత మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ మర్రి చెట్టు దగ్గర బుర్రగొక్కుంటున్న ఈ వెర్రి ముసలాయన కనబడ్డాడు. ఆయన దగ్గరకు వచ్చి ఎలా చెప్పాలో తెలియట్లేదండి అన్నట్ట. మరేం పర్వాలేదు చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఉన్న చెప్పాడు, అయ్యా మీకు దాదాపుగా ఈ లెక్కనైతే 2 లక్షల జన్మలకు కానీ ముక్తి రాదండి అన్నట్ట. వెంటనే ముసలాయన లేచి, ఆహన్నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, ఓహో నాకు ముక్తి అంట అని ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేయడం మొదలెట్టాడ. ఇదేమిటండి, నేను చెప్పిన వార్తకి కొంప తీసి మీకు ఏమన్నా పిచ్చెక్కేసిందా ఏమిటి, హడిలిపోయి నాకు ఇంకా ముక్తి రాదనే ఉద్దేశంతో పిచ్చెక్కి ఆ పిచ్చి ఆనందంలో తన్మయ ఆనందంలో ఎగిరి గంతులేస్తున్నారంటే నాకు పిచ్చి పట్టలేదయ్యా, నిజంగా ఆనందం పొందుతున్నాను అన్నట్ట. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆనందం ఏముంది, 2-3 లక్షల సంవత్సరాలు జన్మలు, పైగా సంవత్సరాలు కాదు జన్మలు గడిస్తే కానీ, ఇన్ని జన్మలు గడిస్తే కానీ మీకు ముక్తి రాదు కదా, ఇందులో మీకు ఆనందం కలిగించే విషయం ఏమిటన్నాడు మళ్ళీ ధ్రువుడు. విష్ణువు చెప్పిన మాట ఖచ్చితంగా అయి తీరుతుంది అవునా అన్నట్టు ముసలాయన. అవునండి, విష్ణువు చెప్తే ఇంకది అన్యథాత్వం ఎలా ఉంటుంది, అయి తీరుతుంది అన్నాడు ఈయన. విష్ణువు వాక్యం ప్రకారంగా కనీసం 2 లక్షల జన్మల తర్వాత అయినా నాకు మోక్షం ఉంది, కానీ ఇక్కడ ఉన్న జనాలకు అందరికీ ఎప్పుడు మోక్షం వస్తుందో తెలుసా, ఆయన నాకు వరం ఇచ్చాడు, ఆఫ్టర్ 2 లక్ష జన్మాస్ నేను గ్యారంటీగా వైకుంఠం పొందుతాను, చాలు అప్పటికైనా ముక్తి పొందుతాను. ఈ పుట్టిన ఈ జనాల్లో ఎవరు ఎప్పుడు ముక్తి పొందుతారో తెలియదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు, ఇలా తిరుగుతూనే ఉంటాం కానీ ఎప్పటికీ ముక్తి పొందుతామో లేదో మనకి తెలియదండి. ఎన్ని లక్షల జన్మలు గడిచినా సరే భవములు తనువులు పెక్కైన చెడవు తన కర్మములు, భాగవతంలో చెప్పిన మాట నేను చెబుతున్నాను, తన తొంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనసు వడిల్ తను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కైన చెడవు తన కర్మములు. మానవుడు తన కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూనే ఉంటాడు, రాగం ద్వేషం సుఖం దుఃఖం పొందుతూనే ఉంటాడు. ఎన్ని జన్మలెత్తినా కర్మములు పూర్తవవు, తనువులు పెక్కైన ఎన్ని జన్మలెత్తినా తన కర్మములు తాను చేసుకున్న కర్మములు నాశనం కావు. అవి నాశనం కాకపోతే మళ్ళీ పుడుతూనే ఉంటాడు. ఎప్పటికైనా అవి నాశనం అవ్వాలంటే గురు కటాక్షం ఉండాలి. ఆ గురువు నువ్వే నాకు అయ్యావు, నీ రూపంలో విష్ణు నాకు సలహా ఇచ్చాడు, చాలు 200 లక్షల జన్మలు హాయిగా అనుభవించేస్తాను, ఆ తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయి అక్కడ విష్ణువు దగ్గర కూర్చుని భజ గోవిందం అని పడుకుంటాను, ఆయన నాకు ఎంత ఉపకారం చేసావన్నట్ట. ఎంత గొప్ప భక్తుడండి వాడు. ఇలా అనగానే ఏమైందో తెలుసా, హరివాక్కు మీద అచంచల విశ్వాసం పొందగానే టక్కున విష్ణు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ కొసమెరుపు వినాలి, ఇక్కడ అక్కడ వెంటనే విష్ణు ప్రత్యక్షమై, నా మాట మీద నమ్మకంతో 200 లక్షల జన్మల తర్వాత అయినా ముక్తి ఉంటుందనే సంతోషం వల్ల నీకు తక్షణం ముక్తి వచ్చింది అన్నాడు. అక్కడ గనక ముసలాయన, షీ ఈ విష్ణు నాకు ఎంత ద్రోహం చేస్తున్నాడు, ఇంకా హరిస్మరణ చెయ్యను, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని తిట్టుకున్నాడా, అధపతడానికి పోయేవాడు. అది జ్ఞానం అంటే. ఇప్పుడు అక్కడ నెగ్గాడు ఆయన, ఏమైనా పర్వాలేదు ఎప్పటికైనా హరి దగ్గరికి వెడితే చాలు, ఎన్ని జన్మలైనా విష్ణువు కోసం ఎత్తుతాను అన్నాడు కదా, అనగానే వెంటనే మోక్షం వచ్చింది. అసలు ఇలాంటి కథలు విన్నప్పుడల్లా ఆహా ఎంత గొప్ప దృఢమైనటువంటి భక్తి వాళ్ళది అనిపిస్తుంది మనకు అనమాట. నిజంగా ఇదే మాట ఇంకోటి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇంక నీకు ఈ జన్మలో మోక్షం లేదు రోయ్, 200 లక్షల జన్మలు ఎత్తుతావురో అన్నామంటే ఇంకెందుకంటే అనవసరం నేను గుళ్ళోకి వెళ్ళను, నేను పురాణానికి వెళ్ళను, అసలు ఆ గురువు గారు మొహం చూడరేపటి నుంచి, వాడి మొహం తగలయ్యా, వాడు నన్ను ఇలా తయారు చేస్తాడా అనుకుంటారు. అలా అనుకుంటే ఇంక అక్కడి నుంచి మళ్ళీ కుక్క నక్క ఎండిపోయిన డొక్క చిరిగిపోయిన పక్క ఇవే అవుతారు. జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఇది. కాబట్టి శరీరములోనే అనేక క్షేత్రములు ఉన్నాయి. ఈ క్షేత్రములను తెలుసుకొని జ్ఞానంతో ఎప్పటికప్పుడు భగవంతుణ్ణి పొందుతూ ఉండు, ఆత్మధైర్యంతో ఉండు. భగవంతుడు ఎక్కడో ఉండడు, నీలోనే ఉంటాడు. ఎప్పుడు నీవు భగవంతుడు పరీక్షించినప్పుడు, భగవంతుడికి దూరం అయిపోయినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉంటే. ఇదంతా విఘ్నేశ్వరుడు మహానుభావుడికి చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి దూరం అయిపోతూ ఉంటాం గురువులకి, లేదా ఒక్కొక్కసారి క్షేత్రాలకు దూరం అవుతాం, ఒక్కొక్కప్పుడు కష్టాలు వస్తాయి, అప్పుడు కూడా ఇది భగవంతుని పరీక్ష అని దృఢంగా నమ్మాలి. ఆపాదమస్తకం మన శరీరమే దేవాలయం అని గ్రహించాలి. ఈ దేవాలయాన్ని నిత్యం జాగరూకులమై గురువు యొక్క కటాక్షంతో దేవాలయంగా ఇంకా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గుళ్ళు కూడా కంపు చేసి పారేస్తున్నారు. అరటిపండు తిరేయడం, పక్కన పారేయడం, తీర్థం తాగేయడం, గోడకిల రాసేయడం. పాపం అప్పటికి కొన్ని చోట్ల ఆంజనేయస్వామి కుంకం పెట్టుకున్న వాళ్ళు ఆ కుంకం ఉన్న చెయ్యిని గోడకి రాయవద్దు అని పాపం బోర్డు పెడుతున్నారు. అయినా వీడు ఏం చేస్తాడో తెలుసా, ఇక్కడ కుంకము రాయవద్దు అన్న దాని మీద రాస్తున్నాడు కుంకం వెళ్ళి, ఆ అక్షరాలు చెరిపేసి. ఈ మానవులకి తెలివితేటలు ఎక్కువ. ఇక్కడ డాష్ చెయ్యొద్దు అంటే ఆ చెయ్యొద్దు చెరిపేసి చేయవచ్చు అని పెడతాడు వాడు. ఏం చెప్తాం మరి, కర్మయోగం కాకపోతే నిజంగా ఆ పనులు చేయటం పాపం అండి. ఇక్కడ దీపారాధన చెయ్యొద్దు అని బోర్డు ఎందుకు పెట్టారు, చేస్తే పాపం మీకు వస్తుంది కనుక మరి ఎందుకు చేయటం, అక్కడ వద్దంటే చేసే పని తప్పేనా అంటే కర్మయోగం ఇది. మన శరీరము దేవాలయం అనే విషయం మర్చిపోయారు, ఈ దేవాలయాన్ని దేవాలయంలో ఉంచుకోవాలనే విషయం మర్చిపోయారు, అది మహాపాపం అవుతుంది. నీవు ఆ పాపాల నుంచి విముక్తి పొంది నేను చెప్పినట్టుగా ఈరోజు నుంచి నీ శరీరములో సకల దేవాలయాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయని భావించు. రెండవది, కాశీ నుంచి నిన్ను శివుడు ఎందుకు బయటికి పంపుతున్నాడో తెలిసిన ఈ వింధ్యపర్వతం వంకతో అందరూ కాశీయే వచ్చి పడిపోతారు. కాశీ తప్ప మరొకటి దివ్యక్షేత్రం లేదని వాళ్ళ ఉద్దేశం కాదు. ప్రపంచంలో ఈశ్వరుడు అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి అని లోకానికి చెప్పడం కోసం. దక్షిణ కాశీ అయిన దక్షారామం చాలా గొప్పది, అక్కడ కూడా నిరంతరం ఉండి దక్షారామ భీమేశ్వరుణ్ణి మాణిక్యాంబని దర్శనం చేసిన వాడు ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగానికి నోచుకుంటాడని చెప్పడానికి కూడా నిన్ను అక్కడికి పంపిస్తున్నాడు ఆయన. కాబట్టి దక్షారామం గురించి తెలుసుకో, అది కూడా మహామహిమ కలిగిన క్షేత్రం అని తెలుసుకో. ఇప్పుడు నిజంగా అందరం కాశీలోనే చచ్చిపోదామని గుంటూరు విడిచిపెడితే కాశీలో ఎంతమంది ఉండగలుగుతారు, అప్పుడు గుంటూరు ఏమైపోతుంది, బంగారం లాంటి బ్రాడీపేట ఏమైపోతుంది, పరమ పవిత్రమైన సంపత్ నగరం ఏమైపోతుంది, ఈ సంపత్ నగర్లో ఉన్న సంపదలు ఏమైపోతాయి. మీరందరూ వెళ్ళిపోతే మీ స్థలం లాగా ఇచ్చేస్తే నేను గ్యారంటీగా దీన్ని ఇంకో కాశీ కింద మార్చేస్తాను, వెళ్ళిపోండి శుభ్రంగా, కానీ వెళ్ళలేమే. కాబట్టి అందరం అక్కడ ఉండాలంటే ఉండద్దు ఆ స్థలం. వైకుంఠం అయితే, కైలాసం అయితే ఎంతమంది వెళ్ళి ఇంకోటి ఉండగలుగుతాడు, కానీ కొన్ని క్షేత్రాలు అందరూ ఉండలేము. కాబట్టి కాశీ ఇచ్చే ఫలితం, ఇచ్చే క్షేత్రములు ఉన్నాయని కూడా లోకానికి చాటడానికి విశ్వేశ్వరుడు నిన్ను ఇక్కడి నుంచి పంపాడు. భూమండలంలో అనేక క్షేత్రములు కాశీ విశ్వనాథుని యొక్క నిలయములు. పరమజ్ఞానం కలిగిన వాడి చేతిలో ఉన్న కమండలంలో నీరు ఉంటుందిట, ఆ నీరు గంగ అవుతుందిట. ఇంచుమించుగా జపం చేయడానికి అందరూ కమండలం పెట్టుకుంటారా లేదా? సంధ్యావందనం చేయాలంటే, ఆచమనం చేయాలంటే పూర్వకాలంలో అందరి దగ్గర ఒక కమండలం ఉండేది, దాన్ని పాత్ర అంటారు. ఈ పాత్ర పుచ్చుకుని వెళ్ళేవాడు సపాత్రుడు. కొంతమంది ఈ చెంబు లేకుండా పెడితే ఒరే వీడు అపాత్రుడురా అంటే పాత్ర లేకుండా వెళ్ళాడురా అనేవారు. పూర్వం భోజనానికి వెళ్ళినా గుళ్ళోకి వెళ్ళినా ఎవడు చెంబు వాడు పట్టుకెళ్ళేవాడు అనమాట. అందుకని పాత్ర పట్టుకెడితే సపాత్రుడు, పాత్ర లేనివాడు అపాత్రుడు. ఈ అపాత్రుడు శబ్దం చివరికి ఎలా అయిపోయిందంటే వీడు ఉట్టి అపాత్రుడురా అంటే పనికి మాలవాడు అని అర్థంలో వాడుతున్నారు. కానీ అపాత్రుడు అంటే చెంబు లేకుండా వచ్చిన వాళ్ళు. ఇంచుమించుగా మీ అందరూ చెంబులు లేకుండా వచ్చారు కనుక అందరూ అపాత్రులే. ఒక్క ఆయన దగ్గర మాత్రం బాటిల్ ఉంది, వాటర్ బాటిల్, ఆయన ఒక్కరే సపాత్రుడి. నేను ఒకండి, నా వెనకాతలు సీసా ఉంది కనుక నేను సపాత్రుణ్ణి. మీలో సీసా తెచ్చుకున్న వాళ్ళంతా సీసా అంటే మంచినీళ్ళ సీసా, మంచినీళ్ళ సీసా తెచ్చుకున్న వాళ్ళందరూ సపాత్రులు, అవి లేకుండా వచ్చిన వాళ్ళంతా అపాత్రులు లెక్క లెక్క. కొన్ని శబ్దాలు అలా విచిత్రంగా మారిపోయాయండి. ప్రాచి అంటే తూర్పు, అవాచి అంటే దక్షిణం, ప్రతీచి అంటే పడమర, ఉదీచి అంటే ఉత్తరం. ప్రాచీ దిశలో ఉన్నవాళ్ళంతా ప్రాచ్యులు, ఈ ప్రాచ్యులు కాని వాళ్ళు అంటే పడమర దేశంలో ఉన్నవాళ్ళు అప్రాచ్యులు. అందుకని మన వాళ్ళు ఏమైనా అనమాట, బ్రిటిష్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చారు కదా, మనం ప్రాచ్యులం, తూర్పు దిక్కులో ఉన్నవాళ్ళం, ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళం, వాళ్ళు అప్రాచ్యులు అన్నారు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ దానికి. ఇప్పుడు అప్రాచ్యుడు ఎంత తిట్టు అయిపోయింది, ఓరి అప్రాచ్యుడు అంటే అది పెద్ద తిట్టు ఏమీ లేదు. అప్రాచ్యుడు అంటే ఒరే పశ్చిమ దేశంలో ఉన్నవాడివిరా, తూర్పు దేశంలో ఉన్నవాడివి కాదురా అని అర్థం అనమాట. ఇలా శబ్దములు చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మన చేతిలో కమండలం పుచ్చుకుని ఒక చెంబు పుచ్చుకుని వెళ్ళేవాళ్ళం. పూర్వం నీళ్లు లేకుండా వెళ్ళకూడదని ఒక నియమం అన్నమాట. ఈ నీళ్లు వీలుంటే అప్పుడప్పుడు మధ్యలో ఏవైనా అపవిత్ర పదార్థాలు కనపడితే, ఏ శవాన్నో, కుక్క శవాన్నో, లేకపోతే ఇంకేమైనా కుళ్ళిపోయిన గుడ్డంలో దాటాల్సి వస్తే ఈ నీళ్లు ఇలా చల్లి అపవిత్ర పవిత్రో వారుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే వీడి శరీరమునకు మైలు అంటదు, వీడు అపవిత్రుడు కాడు. అందుకని తప్పక చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళేవారు అన్నమాట. ఈ చెంబులో ఉన్న నీళ్లు మనం భక్తితో తలుచుకుంటే గంగ అవుతుందిట. మన చెంబులో ఉన్న నీళ్లు అవి పనికిమాల నీళ్ళైనా, ట్యాప్ నీళ్ళైనా, బోరు నీళ్ళైనా, మనం భక్తితో ఈ చెంబులో ఉన్న నీరు గంగ అని దృఢంగా సంకల్పిస్తే మన పవిత్రత వల్ల అందులోకి గంగ వస్తుంది. అందుకే మంచంగాతో కఠవు తీమే గంగా. నీ మనస్సు పవిత్రముగా ఉంటే నీ దగ్గరున్న చెంబులో ఉన్న నీళ్ళలోనే గంగ ఉన్నది. అందుకే భావనలో ఏం చేస్తాం మనం, మన చెంబులో నీళ్లు పెట్టుకుని పూజ చేసేటప్పుడు గంగే చేయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు, గంగా యమున మొదలైనవన్నీ ఈ నీళ్లలోకి వచ్చుగాక అనగానే అవన్నీ అందులోకి వస్తున్నాయి. నీ చెంబులో ఉన్న నీరు ఇప్పుడు ట్యాప్ వాటర్ కాదు, కృష్ణా కెనాల్ వాటర్ కాదు, బోరు వాటర్ కాదు, లేకపోతే మినరల్ వాటర్ కాదు, అది గంగా యమున వంటి సమస్త నది నద జలముల యొక్క సమాహారం, కలయిక. అంత పవిత్రమైన నీరు అందులో ఉందన్నమాట. కాబట్టి నువ్వేం చేస్తావునైనా భక్తితో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడే విశ్వేశ్వరుడు ఉన్నాడు అనుకో. జ్ఞానం కలిగిన వాడికి పరమాత్మ సర్వత్రా ఉంటాడు, ఆ ఒక్కచోటే ఉన్నాడు అనుకోకు అని ధైర్యం చెప్పగానే ఓ ఈ బాబా ఎంత ఉందా ఇందులో గొడవ అనుకుని బయలుదేరాడు. ఎన్ని ఎంత వెళ్ళినా లోపల కొంత బెంగ ఉందిటండి. కారణం మనస్సును సరిపెట్టుకుంటున్న అవిముక్త క్షేత్రం కాశీయే కదా, అంత గొప్ప క్షేత్రం ఉంటుందా మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళినా అని కొంత బెంగతోటి వెళ్ళాడు ఆయన పాపం. నిజానికి ఆయనకి మోక్షం రాదు అనే బెంగ లేదు, ఎందుకంటే అగస్త్యుడు నక్షత్ర మండలం అయ్యాడు. ఆయన శివుడి దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరంతో పెడతాడు. ఆయన మళ్ళీ రాబోయే కాలంలో వ్యాసుడై పుడుతున్నాడు. రేపు రాబోయే 29వ ద్వాపర యుగంలో ఆయనే వ్యాసుడు. ఇప్పుడున్న వ్యాసుడు వెళ్ళిపోయాక నెక్స్ట్ వ్యాసుడు ఆయనే. ఇంత స్థాయి కలిగిన కాశీ గొప్పతనం వల్ల ఆ కాశీని విడిచిపెట్టి వెళ్ళకపోతున్నాడు. అందుకని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కాశీ విరహ సంతప్త మహాభాగ్య నిధిర్ముని, మహాభాగ్యవంతుడైన జ్ఞాని, అసలు వైరాగ్యం అంటే ఆయనదే, ఆయన కూడా అంత దివ్యక్షేత్రం కాశీని విడిచిపెట్టి వెడుతూ సంతాపం పొందాడు. అనుక్షణం కాశీని తలుచుకున్నట్ట. సంస్మృత్య అనుక్షణం కాశీం జగామ సహ భార్యయా. అనుక్షణం కాశీ 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 అని తలుచుకుంటూ భార్యాసమేతంగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ వెళుతున్నప్పుడు ఈయన పెంచిన కొన్ని హంసలు ఉన్నాయి, ఆ హంసలు ఎదురొచ్చాయట. కలహంసి, నాతో పాటు కాశీ వదిలి రాకూడదు, దక్షిణాది వెళ్ళిపోతున్నాను నేను, ఈ నార్త్ నుంచి సౌత్ వెళ్ళిపోతున్నాను అన్నట్ట అందది. ఇంత ప్రేమగా పెంచానే, హంసకు కూడా మంత్రోపదేశం చేశాడు ఆయన, అది కూడా క్రేంకారం చేసేది. అటువంటిది నాతో రావా అంటే, నాకు గురువు గారు అంటే ఇష్టమే కానండి, కాశీ మీద ఇంకా ఎక్కువ ఇష్టం అండి అది. కలహంసి నాతోడ కదలిరా గదవమ్మ నీవేలవత్తమ్మ నెమ్మిగూడి. ఓ కలహంసి, నాతో కలిసి రావా? అవునులే, నువ్వెందుకు వస్తావు? కాశీ అంటే బాగా గొప్ప క్షేత్రం, ముక్తి క్షేత్రం అని, మోక్షం అనే అమృతం తాగి మత్తెక్కి నాతో ఎందుకు వస్తావు? నీకు గురువు కూడా బరువు ఎక్కువయ్యాడు, హరుడే ఇష్టం, ఉండమ్మా నువ్వే ముక్తి పొందు అని దెప్పి ఈ కలహంస దాటి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఆశ్రమం వదిలి వచ్చేటప్పుడు ఆశ్రమం దగ్గర బిల్వవృక్షాలు కనబడ్డాయి. ఓ బిల్వవృక్షాలారా, మీరు కూడా నాతో పాటు కదిలి రాకూడదా? మీరు వృక్ష దేవతలు కదా, ఎక్కడికైనా రాగలరు కదా అంటే అన్నాయి కాదు, మా ఆకులన్నీ శివుడికే, విశ్వనాథుడికే అన్నాయట. అవునులేండమ్మా, నేను పోతే నీళ్లు పోసి పెంచేవాడు ఇంకోటి వస్తాడు, లేదా మీ చెట్లు నరికి ఆకులు కూడా శివుడికే వేస్తారు, ఎలా అయితేనే చచ్చైనా ఆయన దగ్గరికి పెడతారు, మోక్షం పొందుతారు, నాతో ఎందుకు వస్తారు, ఇక్కడే ఉండండి అని వాటిని తెప్పాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, మల్లె తీగలు కనబడ్డాయి. తీగలారా, నాతో పాటు వస్తారా? దారిలో తీగలు పెడతాను అన్నాడు ఆయన. అబ్బే, మేము రామన్నాయట. అవునులేండి, మీరెందుకు వస్తారన్నాడు. ఇలా దారి పొడుగుతా పరస్సుగా డొంటి విఘ్నేశ్వరుణ్ణి, సూర్యభగవానుడు, లోలార్కుడు, కపోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, విమలాదిత్యుడు, గరుడాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, సాంబాదిత్యుడు, ఈ విధంగా 12 మంది సూర్యులు ఉన్నారు అక్కడ, వాళ్ళని రమ్మని బతిమాలాడు. మేము రాము, కాశీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళలేమేమో, కాశీలో ఉంటే ఏసీలో ఉన్నట్టుగా హాయిగా ఉంటుంది, ఎంతో సుఖంగా ఉంటాం అని అక్కడే ఉంటా ఉన్నారట. ఇలా అందరినీ పిలిచి ఇంక వెళ్ళి వస్తానని బయలుదేరాడు. అంటే కాశీ విడిచిపెళ్ళేటప్పుడు ఎంత బాధపడ్డాడు పాపం ఆయన. అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఏమండి మరీ ఇంత బాధపడిపోతున్నారు, ఏం కాశీలో లేకపోయినా మోక్షం వస్తుందన్నాడు కదా శివుడు, అంటే మోక్షం రాదని నేను అండల్లా, నాకు ముక్తి కంటే విశ్వనాథుని యొక్క దర్శనం అంటే ఎక్కువ ఇష్టం, ఆ దర్శనం ముందు ముక్తి కూడా నాకు బలాదూరు అన్నాడు ఆయన. రోజు విశ్వనాథుడిని చూచి ఆయన పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఆయన పూజిస్తాను నేను. ఆ విశ్వనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడి రూపంలో లేక కాదు, దక్షారామంలో భీమేశ్వరుడి రూపంలోనూ ఆయనే ఉన్నాడు, అయినా విశ్వేశ్వరుడి రూపం నాకు ఇష్టం, నేనేం చేయను, నాకు ఆ రూపం మీద ఉన్న వ్యామోహం ఇంకా దేని మీద లేదన్నాడు ఆయన. ఇదొక వెర్రి భక్తి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రూపము అలా ఉంటేనే ఇష్టపడేటటువంటి భక్తులు ఎప్పుడూ ఉంటారు. దానికి అగస్త్యుడి వంటి జ్ఞాని ఉదాహరణ. భగవంతుడు ఎన్ని రూపములతో ఉన్నా కాశీలో ఉన్న విశ్వేశ్వర రూపం ఆయనకి చాలా ఇష్టంట. విశ్వేశ్వరుడు కిరీటం పెట్టుకుంటాడు, నగలు పెట్టుకుంటాడు, ఎప్పుడు చూసినా 30 ఏళ్ల కుర్రాడిలో అందంగా ఉంటాడు, అమ్మవారు పక్కనే ఉంటుంది, నిత్యం ఇతరులకు అన్నదానం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ రూపం, ఆ శ్వేతవర్ణం, ఆ అపూర్వమైనటువంటి వస్త్రం, ఆయన మెడలో ఉన్న రుద్రాక్షలు, ఆ విభూతి, అవన్నీ ఆయనకి చాలా ఇష్టమట. అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా ఒక్కొక్క రూపానికి అలవాటు పడిపోతే ఆ రూపం తప్ప ఇంకో రూపం మనం చూడలేమన్నమాట. అందువల్ల ఆయన భార్యతో, ఆయనే విశ్వేశ్వరుడు, ఆయనే ఓంకారేశ్వరుడు, ఆయనే మల్లికార్జునుడు, అయితేనే నాకెందుకు ఆ విశ్వేశ్వర రూపం ఇష్టం, అందుకే ఆ రూపం చూడాలనుకుంటున్నాను, అలా ఉపాసనకి అలవాటు పడిపోయాను అనుకుంటూ బయలుదేరాడు. బయలుదేరి క్రమంగా వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. అగ్రే దదర్శతం వింధ్యం వృద్ధాంబర మధోన్నతం, ఎదురుగుండా ఆకాశాన్నంటుతున్న శరీరముతో ఉన్న వింధ్యపర్వతం కనబడింది. ఓ అరే బాబో, ఎంత పొడుగున్నాడో ఆయన, సూర్యభగవానుడి రథమును కూడా కదలకుండా చేశాడు. సూర్యుడి రథం ఎంతో పైన ఎక్కడో తిరుగుతూ ఉంటుందే, అక్కడిదాకా శరీరం పొడుగ్గా పెంచాట వింధ్యపర్వతం. అటువంటి వింధ్యపర్వతం దగ్గరికి టక్ టక్ నడుచుకుంటూ వెడుతున్నాడు అగస్త్యుడు. అగస్త్యుడు కొంచెం పొట్టిగా ఉంటాడు, కొద్ది బొజ్జతో ఉంటాడు, మరీ పెద్ద పొట్ట కాసిన బుల్లి బొజ్జ, కొంచెం పొట్టిగా ఉంటాడు, ఋషుల్లో పొట్టిగా ఉంటాడు ఆయన. కారణం ఏమిటి, జ్ఞానం ఉన్నవాడు వినయంగా వంగే ఉండాలని చెప్పడానికి పొట్టిగా ఉంటాడు ఆయన. పక్కన భార్యామణి, ఆవిడ కొంచెం పొడుగు. భార్యాభర్తల్లో భార్య పొడుగ్గా భర్త పొట్టిగా ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ మధ్యన ఒక 3 అడుగులు మాత్రమే ఉండే ఆయన భార్యతో కలిసి వచ్చాడు. భార్య ఏమో 6 అడుగులు దాదాపుగా ఉంది, భర్త గారు 3 అడుగులే ఉన్నాడు. ఈవిడ చంకర వేసుకొచ్చేసింది ఆ దగ్గరికి. నాకేం తెలిసింది, నా పీఠానికి రాగానే, ఎవరమ్మా మీ అబ్బాయి అంటే, ఆవిడ సిగ్గుపడిపోయి కింద పెట్టి, హీఈస్ మై హస్బ్యాండ్ అన్నారు. నాకు తెలియక బ్యాండ్ అయిపోయింది నాకు. కాబట్టి మా హస్బెండ్ అనగానే, అమ్మ క్షమించదల్లి, ఎవరికో ఒకరిని చంకలో వేసుకొచ్చావు కదా అలా అనుకున్నానంటే, కాదండి, ఈయన నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నిజంగా పొడుగ్గా ఉన్నవాళ్ళ కంటే పుట్టానికే నా మీద ఎక్కువ ప్రేమ అని చెప్పింది ఆవిడ. నిజంగా అంత ప్రేమగా చూసుకుంటాడ. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడాను. ఈ అబ్బాయి చెప్పాడు అప్పుడు, ఈవిడ పెళ్లి చేసుకున్నాక చాలా లాభాలు వస్తున్నాయండి, ఆవిడకి ఫుల్ టికెట్, నాకు హాఫ్ టికెట్, ఎక్కడికి వెళ్ళా, సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు ఆవిడ చక్కెర వేసుకుపోతుంది, ఒళ్ళు కూర్చోబెట్టుకుంటుందని సినిమా చూపించేస్తుంది, ఒక్కే టికెట్ మీద 2 సినిమాలు ఇద్దరు చూస్తున్నాం. ఇందులో నేను నిజంగా మీకు చెబుతున్నప్పుడు నవ్వుతారు, కానీ హాస్యం కాదు, ఉన్నదొకటే చెబుతాను నేను. కాబట్టి ఒక్కొక్కప్పుడు అలాంటి లాభములు కూడా ఉంటాయి. కానీ అగస్త్యుడు అంత పొట్టి కాదు, కానీ అమ్మవారి కంటే ఆయన లోపముద్ర కంటే కొంచెం పొట్టి అని శాస్త్రాలు చెప్పాయి. ఈ అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు సుదర్శనుడు. ఏన కేనే భ్రమీయసి సుదర్శన మే భ్రాత, ఈయన సుదర్శనుడు నా భ్రాత అని పురాణాల్లో ఉంది. కాకపోతే ఈ సుదర్శనుడి పేరు ఎవరికి గుర్తుండకపోవడం వల్ల అందరూ అగస్త్య భ్రాత, అగస్త్యుడు సోదరుడు అనేవారట. ఒక్కొక్కప్పుడు అన్నగారికి బాగా పలుకుబడి ఉంటే తమ్ముళ్ళని ఇంకేమంటారంటే, పద్మాగర్ గారి తమ్ముడను, లేకపోతే అగస్త్యుడి తమ్ముడని అనేవారు కదా. అప్పటి నుంచి తమ్ముడి పేరు పెద్దగా తెలియక అన్నగారి పేరే బాగా ప్రసిద్ధికి ఎక్కితే అగస్త్య భ్రాత అండం మొదలెట్టారనమాట. అగస్త్యుడి భ్రాత అంటే ఇంక ఈయనకు ఊరు పేరు లేదు, వాళ్ళ అన్నగారి మీద పడి బతుకుతున్నాడు అనమాట. అలాంటి సోదరుడితో కలిసి ఈయన తరచుగా వెడుతూ ఉండేవట. పరమ పూజ్యుడు అగస్త్యుడు, జ్ఞానవృద్ధుడు, కానీ ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వయసుతో ఉంటాడు. ఆయన తలుచుకుంటే ఎంత రూపమైనా ధరించగలడు, కానీ ఎప్పుడు పొట్టిగానే ఉంటాడు. భార్యను పొడుగ్గానే ఉంచుతాడు, ఆవిడని నిరంతరం గౌరవిస్తాడు, ఆవిడ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటుంది. ఆయన గురించి చెప్పారు ఎటువంటి వాడైన, ఆ మహాత్ముడు ప్రపంచంలో ఉన్న సముద్రముల నీరంతా క్షణంలో తాగేసిన వాట. ఆయన ఏకచుడుక అహంకార నిశేష శోషిత పాదోధి పయస్కుడు అంటాడు ఎర్రప్రగడ మహాభారతంలో అరణ్య పర్వంలో. అంటే దాన్ని బట్టి ఎంత గొప్పగా రాశారో చూడండి. ఆయన ఒకప్పుడు ఈ భూమి చుట్టూతా సముద్రమే ఉండేది, ఇప్పుడు సముద్రం ఉంది, ఆ రోజులు ఇంకా పెద్ద సముద్రం ఉండేది. కాలకేయులు నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు ఉండేవారు. అందులో కాలకేయులు అనే రాక్షసులు 3 కోట్ల మంది. ఈ కాలకేయులు దేవతలతో యుద్ధం చేసి దేవతల్ని చితక్కొట్టేశారు. దేవతలు వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చి సముద్రంలో దాక్కున్నారు. పోన్లే సముద్రంలో దాక్కున్నారు కదా, ఇక మన జోలికి రారు అనుకుని దేవతలు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారట, హఠాత్తుగా సముద్రం నుంచి బయటకు వచ్చి మనుష్యుల మీద దాడి చేసి వీళ్ళని తిని దేవతల్ని తన్ని మళ్ళీ దేవతలు వెంటబడేసరికి సముద్రంలో దాక్కునేవారు.